నన్నురారం మని చెడబిల్చి నన్నురారం మని పిలిచి ఈ విధముగా నమ్మించి రావించి అందిన మాయాసతులెల్లరను వీధింద్రోచి తిప్పించి నీ జనముల్నీవును గేలిచేయుదురే కృష్ణ కృష్ణ. నారదుండింత చుల్కనయ్యిపోయెను నీకు నిన్నన పనేలా నేను మూర్ఖుండనై. నన్ను రమ్మని పిలిచి ఎక్కడో ఒక చోట కన్యని వెతుక్కోమని చెప్పి నమ్మించి రప్పించి ఆడాళ్ళందరినీ మాయాస్త్రీలని నా మీదకు తోలుతావా? వాళ్ళంతా మాయలు కాకపోతే ఇంతమంది కనపడడం ఏమిటి? ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళు కంజలేమో వెతుక్కుని పట్టుకుందామంటే వాళ్ళ వెనకాతల నేనున్నానంటూ మొగుళ్ళ నువ్వు రావడం ఏమిటి? వీధిని త్రోచి తిప్పిస్తావా? నీ జనములు నిన్ను నీవు నన్ను గేలి చేస్తారా? హాస్యం పట్టిస్తారా? ఆటలాడిస్తారా? చేసుకోవాలి చేసుకోవాలని చాలా కాలం తర్వాత పెళ్లి చేసుకోవాలని ఒక కోరిక పొందాను. చాలా కాలం తర్వాత సంసారంలో ప్రవేశిద్దాం అనుకుంటే నా సంసారానికి కాస్త ఇలా అసారం చేస్తావా? కృష్ణ, నారదుడు ఎంత తేలికైపోయాడా నీకు, అయినా నిన్ను అండమెందుకులే, నిన్ను నమ్ముకున్నవాడు ఎవడు బాగుపడ్డాడు అన్నాడు. ఏకంగా నేను మూర్ఖుండయ్యి నీ వెంట పడ్డాను, నువ్వు మాయావివి, అందుకే నీ గురించి గొబ్బెమ్మలు పాడుతున్నప్పుడు ఈ మాయదారి కృష్ణుడు వచ్చి మహిమ చేసానని పాడతారు, నువ్వు మాయావివులే అన్నాడు ఆయన. అదేమిటి స్వామి, నేను మాయావినేమిటి? నేను మీకు ముందే చెప్పాను కదా, కన్యల్ని పెళ్లి చేసుకోవాలి కానీ పెళ్ళైన వాళ్ళని పెళ్లి చేసుకోవడం ఏం బాగుంటుంది అనగానే చాలు అవయ్యా, అసలు ద్వారకా నగరంలో కన్యలు అంటూ ఉన్నారా? ఏ ఇంట్లో చూసినా నువ్వే మాయదారి కృష్ణుడు అన్నాడు మళ్ళీ ఆయన. ఒక్క ద్వారకేమిటి, వెతికి చూస్తే ఇంకా చాలా చోట్ల దొరుకుతారు. ఈ పక్కన ఒక అడవి ఉందండి, ఆ అడవిలో ఒక అందగత్తి ఉందండి, అబ్బా ఆవిడ మిమ్మల్ని పదే పదే పెళ్లి చేసుకుంటామని కోరుతోంది, మీకు ఆ కన్యను చూపిస్తాను రండి అన్నాడు. వెంటనే ఈయన మారిపోయి ఇందాకటిదాకా కృష్ణుడి మీద చూపించిన కోపం అంతా పోయి, కృష్ణ ఇదైనా నిజమేనా, మళ్ళీ నాటకం ఆడుతున్నావా అన్నాడు. చచ్చ మీ దగ్గర అబద్ధం ఆడతానా? మహానుభావులు, అందులో మీరు ఇంద్రియ నిగ్రహం కలిగిన వాళ్ళు అనగానే నేను కొంచెం సిగ్గుపడి, అవును నేను ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడిని. పిచ్చి కృష్ణ, నీకు తెలియదేమో నేను పెళ్లి చేసుకుంటాననుకున్నది ఇంద్రియ లోలత్వంతో కామంతో అనుకున్నావా? కాదు కాదు, ఒక జీవిని ఉద్ధరిద్దామని. కొన్ని యజ్ఞములు చెయ్యాలంటే పక్కన భార్య ఉండాలని నువ్వే చెప్పావు కదా, అందుకని యజ్ఞం చేయడం కోసము ఏదో ఒక దీనురాలను ఉద్ధరిద్దామని. అంతే తప్ప నువ్వు నమ్మేసేమేమిటి, నేను నిజంగా కాముకుడి కాదు కదా సుమ అన్నాడు. అయినా మీ గురించి నాకు తెలియదేమిటిలే అంటే నడవండని కృష్ణుడు ఆయన వెంట పెట్టుకుని భయంకరమైన కేకారణ్యంలోకి వచ్చాడు. అక్కడ ఒక పెద్ద చెరువు ఒకటి ఉంది. స్వామి, ఆ కన్యాదానం చేసే ముందు చెరువులో స్నానం చేసిరండి, మంగళ స్నానం చేయిస్తారు, పెళ్లి కొడుకుని చేసే ముందు స్నానం చేయించాలండి, అందులో స్నానం చేయండి అనగానే ఇదో స్నానం చేసి పైకి రాగానే మరి దానం చేస్తావా కన్యాదానం అన్నాడు. అందుకే కదండి మిమ్మల్ని బాగా మరమ్మత్తు చేయడం కోసమే స్నానం చేయమంటున్నాను, వెళ్ళి ఆ చెరువులో మొలగండి అన్నాడు కృష్ణుడు. అలాగే అలాగే సుమ అని దిగబోతుంటే, స్వామి చేతిలో మహతి అనే వీణ ఉంది, వీణతో స్నానం చేస్తే వీణ పాడైపోయాను, ఆ వీణ మీరు వచ్చేదాకా పట్టుకుంటాను, నాకు ఇవ్వండి అన్నాడు. వెంటనే నారదుడు తీసి చేతిలో పెట్టబోయి, అమ్మో ఇది ఒరకోసారి వీణ నీకు ఇచ్చాను, నా పని అయిపోయింది, ఇది మాత్రం నీకు ఇవ్వనన్నాడు. నేనున్నా నన్ను నమ్మండి ఇవ్వండి అన్నాడు, ఇచ్చాడు. పెళ్లి మీద వ్యామోహం కదా వీణ ఇచ్చాడు. మళ్ళీ దిగబోతుంటే, ఆగండి స్వామి అన్నాడు. అబ్బబ్బా నేనేమో పెళ్లి మీద వ్యామోహంతో తహతహలాడుతుంటే నువ్వేమో ఆగండి ఆగండి అంటావు. మళ్ళీ ఏమిటి కృష్ణ అంటే, మీ మెడలో ఆ తులసీమాలు ఉంది, అది ఉండగా స్నానం చేయకూడదు, అది కూడా ఇవ్వండి అన్నాడు. కారణం ఏమిటో తెలుసా, శ్రీ మహావిష్ణు నారదునికి ఒక వరం ఇచ్చాడు, నీ చేతిలో మహతి అనే వీణ, మెడలో వనమాల తులసీమాల, ఈ రెండూ ఉన్నంత వరకు మాయ నీ జోలికి సంపూర్ణముగా రాదు, సంపూర్ణంగా మాయ రావాలంటే ఈ రెండు తీయాలి. అందుకే పురాణం చెప్పేటప్పుడు ఈ దండలు అందుకు వేస్తారు తెలిసిన మీకు, ఈ దండ ఉన్నంతసేపు ఇతడి ఈ వ్యక్తిని లౌకిక మాయలు ఏమీ చెయ్యవు. అందుకనే ఆ దండ మెడలో వేయటం, పక్కన పెట్టడం, ఒక పుష్పం అక్కడ పెట్టాలి కారణం అదే, ఇక్కడ పువ్వులు పెడుతున్న కారణం అది చాలామంది తెలియదు, కానీ పుష్పము మాయని తొలగిస్తుంది. అందుకే పువ్వులను తప్పక గురువులకి ఇచ్చి తీరాలి. మీకు చిన్న రహస్యం చెప్పాలి ఇక్కడ, రోజు యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. అక్కడ పుష్పాన్ని సంపదతో ఎందుకు పోల్చాడు అనుకుంటున్నారు? ఎక్కడ పువ్వులు ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. పుష్పవాన్ అంటే సంపదలు కలిగిన వాడు, లక్ష్మీవాన్ అని అర్థం, అక్కడ అంతరార్థం. ఇదేంటండి పువ్వులకి లక్ష్మికి సంబంధం ఏమిటి అంటే, భారతం సభాపర్వం చదవండి. సభాపర్వంలో జరాసంధుడి దగ్గరికి మారువేషంలో శ్రీకృష్ణుడు భీముణ్ణి అర్జునుడిని వెంటబెట్టుకు వెళ్ళాడు. అక్కడ పూలకొట్టులోకి వెళ్ళి పూలు దౌర్జన్యంగా తీసుకుని మెడలో వేసుకున్నారు. అప్పుడు జరాసంధుడు అడిగాడు, మీరు బ్రాహ్మణులు అయ్యి ఉంటే ఇంత దౌర్జన్యంగా తీసుకోరు, దౌర్జన్యంగా ఎందుకు పూలు తీసుకున్నారు అని అడిగితే, పువ్వులలో లక్ష్మీదేవి ఉండుగాక అని నేను ఒకప్పుడు, నేనంటే ఇక్కడ కృష్ణుడు అనమాట, కృష్ణుడు వరం ఇచ్చాట, అందుకని పువ్వులు ఎక్కడుంటే అక్కడ డబ్బు ఉంటుంది. పువ్వులు అమ్మిన చోట కట్టెలు అమ్మకూడదు అంటే రహస్యం ఏంటంటే, కట్టెలు ఉన్న చోట దరిద్ర దేవతయును, పువ్వులు ఉన్న చోట లక్ష్మీదేవత ఉంటాయి. లక్ష్మిని బ్రాహ్మణులైతే యాచించి తీసుకుంటారు. మేము నిజమైన బ్రాహ్మణులం కాము, క్షత్రియులం, అందుకని నీ డబ్బుని దౌర్జన్యంగా లాక్కున్నాం, అంటే నీ పూలదండలు లాక్కున్నావు అంటే నీ డబ్బు లాక్కున్నట్టే. కాబట్టి పుష్పవాన్ అంటే ఎవరన్నమాట అంతరం, ఇంకో అర్థం లక్ష్మీవాన్. పుష్పవాన్ అంటే అది ఒక్కటే కాదు, చాలా అర్థాలు ఉన్నాయి. అసలు దాని అర్థం తెలిస్తే అబ్బా, రోజు ఇదే మనం చదువుతున్న యోపాం పుష్పం వేద అని అర్థమవుతుందన్నమాట. పేరుకి వరుణ మంత్రాలు అనిపిస్తాయి. నీరే ఒక గొప్ప లోకాన్ని రక్షించే సంజీవనం అని అంతరార్థం. అందులో పుష్పవాన్ అంటే పుష్పవతి అయిన భార్య ద్వారా తాను సంసారంలో ప్రవేశించి తద్వారా ఈ సృష్టిని నడిపించాలి, బ్రహ్మవ్వాలి అని అర్థం. పుష్పవాన్ అంటే మొదటి అర్థం బ్రహ్మవ్వాలి, రెండోది ప్రజావాన్, ప్రజ అంటే సంతానం. పుష్పవతి అయిన భార్యని సేకరించి తద్వారా సంతానాన్ని పొంది లోకాన్ని ఉద్ధరించాలి, అంటే ఈ సృష్టిని కొనసాగించాలి, అందుకని ప్రజావాన్. మూడోది పశువాన్ భవతి అంటే విష్ణుస్వరూపుడవై ఈ పశువులు సంపదలు వీటితో ఈ సృష్టిని పోషించాలి. మొదట పెళ్లి చేసుకో, రెండోది పిల్లల్ని గను, మూడోది సంసారానికి కావలసిన సంపదలు చేకూర్చుకో అని ఇందులో ఇంకొక అంతరార్థం. ఇలా అనేక విశేషాలు ఉంటాయి, అవన్నీ ఎప్పుడో ఒకప్పుడు వీలున్నప్పుడు చెప్పుకుంటాం. కాబట్టి పువ్వులు మెడలో ఉన్నా, పువ్వులు ఎదురుగుండా ఉన్నా, పువ్వులు తన ఒంటి మీద ఉన్నా, పువ్వు శిరస్సు మీద ఉన్నా, రాగానే ఒక పువ్వు ఎత్తు మీద ఎందుకు వేస్తారంటే సకల సంపదలు నేను ఎత్తు మీద పడుగాక, అన్నీ నీకు సంపదలు వచ్చుగాక అని అంతరార్థం. విడిగా డబ్బులు వేయకూడదు ఎత్తు మీద, కానీ పువ్వులు వేస్తే వీడు సంపదలు కలిగిన వాడు అవుతాడు. అందుకని పుష్పం ఉన్నంత వరకు మాయ సంపూర్ణంగా పట్టుకోదు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, అందుకే గుళ్ళోకి వెళ్ళినప్పుడు పువ్వు ఇస్తే ఆ పువ్వుని ఏం చేయాలి, శిఖలో పెట్టుకోవాలి, ఆడవాళ్ళు తలలో పెట్టుకోవాలి, అసలు పిలకలు లేకుండా పోయాయి కనుక కనీసం చెవులో అయినా పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఏంటనమాట, ఆ గుడిలో దేవుడిచ్చిన పుష్పం ద్వారా మనని తొందరగా మాయ పట్టుకోదు, సంపూర్ణంగా మాయ ఆవరించకుండా ఉండడానికి నిత్యం పుష్పధారణ చెయ్యాలి. పూర్వం మహారాజులు అందరూ కూడా మెడలో దండలు లేకుండా అసలు బయటికి వెళ్ళేవారు కాదు, అలాగే పూజలకు వెళ్ళేవారంతా కూడా శిఖ ఒకటి పెట్టుకుని ఆ శిఖలో పుష్పం పెట్టుకునేవారు. ఇప్పుడు ఇతరుల చెవుల్లో పువ్వులు పెడుతున్నారు కానీ వాళ్ళకి వాళ్ళు పువ్వులు ఎవరో పెట్టుకోవటంలా. ఆ శిఖలో పుష్పం తాను పెట్టుకున్నా లేక పూజ్యుడు వీడు అని గౌరవించి ఎవరైనా పెట్టినా ఆ రోజు నుంచి వాడి జాతకం మారుతుంది. కుచేలుడి పిలకలో కృష్ణుడు పువ్వు పెట్టాడు. నేను ఈ మధ్యన చాలామంది శిష్యులకు పెడదామంటే వాళ్ళ పిలక నా చేతికి అందట్లా, అసలు పిలకలే లేకుండా అయిపోయారు కనుక. అందుకే ఈ కలియుగంలో విధానం మారిపోతున్నది. ఒకవేళ వీడు పిలక పెట్టినా ఈ క్షవరం చేసేవాడికి తెలియక ఈ జుట్టు ఇక్కడ పెరిగిందని వాడు కత్తిరించాడు ఈ మధ్యన మొన్న నాకు. మొత్తం మీద ఏది ఏమైనా పుష్పములు మాయని చాలా వరకు అదుపులో పెడతాయి. అందుకనే నారదుడికి ఏమన్నాడు, నాయనా నీ మెడలో మాల ఉన్నంత వరకు, చేతిలో మహతి అనే వీణ ఉన్నంత వరకు మాయ నిన్ను సంపూర్ణముగా అంటజాలదు. ఇప్పుడు ఈయన పూర్తిగా మాయ అంటాలి, ఇప్పటికి సగం అంటింది మిగతాది అంటాలి. అంటడానికి ఏం చేశాడు, వీణాలు అక్కున్నాడు, ఆ దండ కూడా ఇచ్చేయంటే అబ్బా కృష్ణ నాది అన్నది ఏది నా దగ్గర ఉండనివ్వవు కదా అన్నట్ట. అంతే అంతే, ఆ నాది అన్నది నీ దగ్గర ఉన్నంత వరకు నువ్వు బాగుపడవు, అందుకే అది నాకు ఇచ్చేయి అన్నాడు ఆయన. మన దగ్గర నాది అన్నది ఉండనివ్వడు ఆయన. ఎప్పుడు పరమేశ్వరుడు యొక్క లక్షణం అది. అందుకే ఏడు కొండలవాడు గుండు బాగా గీకుతాడు, కారణం అది. నీదంటూ ఏది ఉండకూడదు, నీ నెత్తి మీద వెంట్రుక ఒక్క కూడా ఉండకూడదని ఈ బోడి నాలుగు వెంట్రుకలకు మళ్ళీ రంగేయడం, ఈ వ్యామోహం మహాభయంకర వ్యామోహం అనమాట. ఏమవుతుందో ఒకవేళ కొంప ఉలిగిపోతుందా, ఇప్పుడు ఆవిడ చుట్టూ తెల్లగా ఉంటే ఆవిడకి ఏమన్నా విలువ పోయిందా అంటే, నేను ఊరికే అలా అన్నానని మీరేం మానద్దు, మీరు వేసే రంగులు మీరు వేయండి వేస్తారు, ఎవరైనా కూడా నేనేదో అమాయకంగా అలాగే మాయా గీయా అంటాను, కానీ ఏమో ఎప్పుడు ఏమో ఎలా ఉంటుందో తెలియదు, కానీ చెప్పడం చెబుతూ ఉంటాం అలాగా. మరొక్కసారి నమః పార్వతీపతయే హర హర మహాదేవ. కాబట్టి ఏదైనా చివరిదాకా తీసుకుంటావా అంటే తీసుకుంటానని ఆ దండ పుచ్చుకున్నాడు. ఇప్పుడు ఆయన నీళ్లలో మునిగాడు, నీళ్లలో బుడుంగు బుడుంగని వచ్చే లోపు ఈ వీణని నిలువుగా నిలబెట్టి మాయా అన్నాడు కృష్ణుడు. వెంటనే ఆ మహతి అనే వీణ ఒక అందమైన బోయ స్త్రీగా మారిపోయింది. ఆ వెంటనే శివుడు పార్వతి కోయవాళ్ళ కింద వచ్చి ఆ పిల్లని వెంట పెట్టుకుని చెవిలో ఏదో చెప్పి అడవిలోకి వెళ్ళిపోయారు. ఇంకా కోయ స్త్రీ అది నిజానికి మహతి, ఎప్పుడు నారదుని పక్కనే ఉంటుంది. ఆవిడ అందగత్తిగా మారిపోయి విల్లు పుచ్చుకుని ఎక్కడ వేట ఉంది అని పాటలు పాడుకుంటూ తిరిగింది. అసలు ఆ బోయ పిల్ల పాడుతూ ఉంటే ఉందిట అందం, ఆ పాట మాధుర్యం, పైగా నల్లగా ఉందిట ఆవిడ. ఎంత నల్లగా ఉన్నా ఏదో తెలియని ఆకర్షణ. నారదుడేమో పూర్తిగా నల్ల తెల్లగా ఉంటాడు, ఆమె పూర్తిగా నలుపు అన్నమాట. అంత నల్లగా ఉన్న ఆ సుందరిమణి పాటలు పాడుకుంటూ ఉంటే నీళ్లల్లో నుంచి బయటకు వచ్చిన నారదుడికి మతిపోయి ఓహో సుందరి సుందరి అని వెంటబడిపోయాడు. ఆవిడంది ఏమై పోవై మాయదారి సన్యాసి అంది. ఇంకేం సన్యాసిని, ఎంతో పూర్వం సన్యాసిని, ఇప్పుడు సన్యాసిని అయిపోయాను, నీ వెంట పడుతున్నాను, నన్ను వరించు అంటే నేను పోయేదాన్ని, నన్ను పెళ్లి చేసుకోవాలంటే వేటాడతావా అంది. ఓ వేటాడతాను, నాకు కాళ్ళు పట్టమంటే పడతావా? కాళ్ళు ఏమిటి, నువ్వు ఏం పట్టమన్నా పడతాను సుందరి, నాకు మాత్రం పెళ్లి భిక్ష పెట్టు, నన్ను సంసారిని చేయన్నాడు. అలాగే మరి నీ పేరేమిటి అంటే నారదుడు అన్నాడు. ఏమయ్యో నారదయ్యో, తంపులు పెట్టేవాడు నువ్వేనా అంది. ఒకప్పుడు పెట్టేవాడినే, ఇప్పుడు ఆ తంపులు పోయి దుంప దిగి ఇక్కడికి వచ్చి పడ్డాను, అంచేత నన్ను మాత్రం ఏమనకు పెళ్లి చేసుకోన్నాడు. అమ్మో నేను నమ్మకూడదు, సన్యాసుల్ని నమ్మితే ఇవాళ పెళ్లి చేసుకుని రేపొద్దున మళ్ళీ వాళ్ళు సన్యాసం పుచ్చుకుంటారు, అయినా జోగి జోగి రాసుకుంటే బూడిది రాలుతుందని నిన్ను పెళ్లి చేసుకుంటే నన్నేం పోషిస్తామంటే, లేదు నేను బ్రహ్మమానసపుత్రుణ్ణి, కృష్ణుణ్ణి రక్షించాను ఒకప్పుడు, నేను అడిగితే కృష్ణుడు సుధర్మ సమరాశిచ్చేస్తాడు, మరేం పర్వాలేదన్నాడు. అయినా సరే రేపు మా అమ్మ నాన్నని ఒప్పించి అప్పుడు చేసుకుంటానంది. ఆ తర్వాత ఇది ఇంతలో ఆకాశం మేఘావృతమై భోరున వర్షం కురిసింది. ఈ వర్షానికి భయపడి ఇద్దరు దగ్గరలో ఉన్న కొండగుహలోకి వెళ్ళారు. ఆ కొండగుహలోకి వెళ్ళాక ఉరుములు వస్తున్నాయి, మెరుపులు వస్తున్నాయి, ఇక్కడి నుంచి ఎక్కడికైనా వర్షం లేని చోటికి తీసుకెళ్ళకూడదు ఏంటయ్యా నారదయ్య అంది. ఓ దానికే, అసలు ఈ వర్షాలు అవి కూడా నాకు లెక్కే ఉంది, ఏదో నీతో తిరుగుతున్నాను కాబట్టి కానీ ఇంద్రుడి దగ్గరికే పోదాం అని ఆవిడ చెయ్యొచ్చుకుని పైకి ఎగరబోయాడు. అసలు కాళ్ళు కదలలేదు, ఆకాశగమన శక్తి పోయింది ఆయనకి. మహతి పోవడంతో, మెళ్ళలో దండ పోవడంతో సామాన్య మానవుడు అయ్యాడు. ఈయనకి చలేసింది, ఈయన సెలవు కప్పుకోవాల్సి వచ్చింది, ఈయనకు కూడా మళ్ళీ తిండి ఆకలేసింది, మొత్తం ఆకాశగమన శక్తి పోయింది. సుందరి ఇలా చెయ్యొచ్చుకుని పైకంటే ఎగిరేవాడిని, ఎగరలేకపోతున్నాను అని మళ్ళీ అన్నాడు. ఎగరలేదు, దొంగ పేనుగులో ఉన్నవరా నువ్వు ఎవడవో, అంత తిట్టి తిట్టిందండి అది, నువ్వు దొంగాడివి కపటివి, లేకపోతే మనిషి ఏమిటి ఆకాశంలో ఎగరడం ఏంటి, ఆకాశంలో ఎగురుతాను, నేను నారదుడిని అంటావా, నువ్వు నారదుడివి కాదు, ఎవడో నేరదుడివి అనగానే, లేదు ఏమయ్యిందో ఎగరలేకపోతున్నాను, నారాయణ వాసుదేవ టీం అన్నాడు మళ్ళీ. ఏంటి, అక్కడే ఉన్నాడు, కదలలేదు కాళ్ళు. ఈలోపు ఇహ లాభం లేదు ఈ వర్షంలో అని కొండ గుహలోకి పోయారు ఇద్దరు. అక్కడికి వెళ్ళాక నారదునికి గాఢమైన నిద్ర పట్టిందిట. అసలు నారదుడి జీవితంలో నిద్ర కానీ ఆహారం కానీ ఇలాంటివి ఉంటాయా, వాటికి అతీతుడు కదా ఆయన మహానుభావుడు. మనకి మళ్ళీ పొద్దుటవడం, రాత్రి అవడం, నిద్రపోవడం, తినడం, స్నానం చేయటం, మలమూత్రాలు ఇవన్నీ ఉంటే నారదుడు ఎదుగుతాడు. ఆయనది దివ్యదేహం, చిన్మయ శరీరం, మృణ్మయ శరీరం కాదు, కానీ కృష్ణమాయ వల్ల మృణ్మయ శరీరం అయిపోయింది, నిద్ర పట్టింది. ఎంతలో ఆ నిద్రపోతున్న నారదుని ఎవరో పోటు పొడిచారు. ఉలిక్కి వెళ్ళి చూస్తే ఎదురుగుండా ఇద్దరు కోయ దంపతులు సోలం పుచ్చుకుని ఆయన పోటు పొడిచి లేపారు. ఒడికిపోయినా మాయా మాయా, ఈ పక్కనున్న వాళ్ళు ఎవరో భయంకర రాక్షసులు, రక్షించన్నాడు. అప్పుడు ఆ సుందరి టక్కన లేచి, అవును నా పేరు నీకెలా తెలుసుంది, ఏదో ఈ మధ్య నా పేరే వస్తుంది, ఇంతకీ నీ పేరు మాయేనా అన్నాడు. అవును నా పేరు మాయే అని ఎదురుగుండా చూసి, వీళ్ళు రాక్షసులు కాదు, మా అమ్మ మా అయ్య అంది ఆ మాయ. వీళ్ళ మరి నన్ను ఎందుకు పొడిచారంటే, రాత్రిపూట ఆడపిల్లతో ఒంటరిగా ఇలా పడుకున్నావు కదా, అది తప్పు మా ఆచారం ప్రకారం, కాబట్టి నువ్వు నా మొగుడు అయిపోయావు, అందుకే వాళ్ళు నిన్ను పొడిచి లేపారు అనగానే, నేనా చిచ్చి చిచ్చి కోయ పిల్లని పెళ్లి చేసుకోవడం అన్నాడు మళ్ళీ వీడు. అంటే లోపల కొంత భీతి వస్తోంది, మళ్ళీ ప్రీతి వస్తోంది. ఎంత విచిత్రం అది, అంటే నారదుని స్థితి ఎలా ఉందంటే, అప్పుడు ఒక పక్కనేమో పెళ్లి చేసుకోవాలనే భ్రాంతి, మళ్ళీ పెళ్లి చేసుకునేటప్పుడు ఈ కోయ పిల్లని పెళ్లి చేసుకుని భ్రష్టుండి అయిపోతానని కొంచెం భయం, పాత జ్ఞానం ఒకటి ఉందిగా ఇంకాను, అందువల్లేమో భీతి పక్కకు లాగుతోంది, ప్రీతి ఈ పక్కకు లాగుతోంది, ఇటు ప్రీతి ఇటు భీతి, మధ్యలో ఇరిగిపోయింది మతి. అప్పుడు ఆ బోయవాళ్ళు ఇద్దరు లేచి, దౌర్భాగ్యుడా ఈ కొండ గుహ కన్యాగుహ, ఇందులో కన్యలు మాత్రమే పడుకోవాలి, మా కన్యను తీసుకొచ్చి ఆమె పక్కన శయ్యనించి ఏమీ ఎరగనట్టు నాటకం ఆడతావా, ఆడపిల్లల్ని భ్రష్టులు చేయడానికి వచ్చేవట్రా నీచుడా, ఈమె మెడలో కడతావా తాళి, లేదా నీ బతుకు వైకుంఠ వాళి అన్నాడు. అనగానే చిచ్చి చిచ్చి నేను చేసుకోను అన్నాడు. నేను చూసావయ్యా, నిన్నంతా నా వెంటబడ్డాడు, వర్షం వచ్చేదాకా కూడా తిరిగి నన్ను పెళ్లి చేసుకో, కాళ్ళొత్తుతాను వేటాడతాను అన్నాడు. ఇప్పుడు మాట మార్చేస్తున్నాడు అయ్యా, నిజంగా నా చేతిలో చెయ్యేసి ఒట్టేశాడయ్యా అంది మాయ. మాయా, ఇంతకీ ఈ తల్లిదండ్రులు ఎవరు అన్నాడు నారదుడు. ఇదిగో ఈవిడ పేరు రుద్రమ్మ, ఈయన రుద్రయ్య, అంటే పార్వతీ పరమేశ్వరులు అని చెప్పకుండానే చెప్పింది. అనగానే ఇదిగో రుద్రయ్యో, రుద్రమ్మో, నేను బ్రహ్మచారిని, నాకు పెళ్ళొద్దు, పెటాకులొద్దు, బాబు మీకు పుణ్యం ఉంటుంది పొండన్నాడు. అంటున్నాడు కానీ ఇంకా మనస్సు లాగుతుంది. అప్పుడు వాళ్ళు, నువ్వు అటు సూర్యుడు ఇటు పొడిచిన ఈ పిల్ల మెడలో తాళి కట్టకపోతే సోలంతో పొడి చేస్తాం. అనగానే అయ్యా, ఆయన చాలా మంచివాడు, నీకు ఏదైనా కోపం వస్తే నన్ను పొడిచి చంపి వాడిని చంపద్దు. అనగానే ఏమైనా సరే నువ్వు పెళ్లి చేసుకోవలసిందే అన్నారు ఆ కోయ దంపతులు. ఒక్క క్షణకాలం నారదుడి శరీరం కంపించింది. అండి అక్కడ అక్కడ రాశాడు, కంపమానః విభురిసేయన్ అన్నారు. అంటే శరీరం అంతా ఉడికిపోయింది. తెలియకుండానే నేను ఒక భయంకరమైన అపమార్గంలోకి వెళ్ళిపోతున్నాననే ఓహ్ వచ్చిందనమాట ఆయనకి. ఎన్నాళ్ళో ఒకప్పుడు చేసిన తపస్సు ఇంకా వదలలేదు ఆయన్ని. అందుకని అయ్యే బాబోయ్, నేను భ్రష్టుండి దిగజారిపోతున్నాను, ఒక చెంచు పిల్లని కట్టుకుని పూర్తిగా నాశనం అయిపోతానేమో అని కంగారు వచ్చేసి, ఏమిటి దౌర్జన్యం, ఎందుకు ఈ బలవంతం అన్నట్టు వాళ్ళతోటి. తపమో శ్రీహరినామ సంస్మరణమో త్రైలోక్య సంచారమో జపమో సామమో యోగమో భువన రక్షాదక్ష నైపుణ్యమో ఎప్పుడు వీడని బ్రహ్మచారిని నను హింసించి మీరెల్లరూ విపరీతంబగు వర్ణ సంకరపు పెండ్లి చేసుకొమ్మందురే నేనెవరిని, ఎప్పుడూ తపస్సు చేసుకునేవాణ్ణి, లేదా కృష్ణ వాసుదేవ పరంధామ అంటూ కృష్ణుడి మీద పాటలు పాడుకునేవాణ్ణి. తపమో సామమో అన్నాడు. సామం అంటే చక్క పాటలు పాడుకునేవాణ్ణి, యోగాభ్యాసం చేసేవాణ్ణి, లేదా శ్రీహరి నామ సంస్మరణతో బతుకుతూ ఉంటాను, త్రైలోక్య సంచారము, మూడు లోకాలు వీణపుచ్చుకు తిరిగేవాణ్ణి నేను. అటువంటి నేను భువన రక్షాదక్ష నైపుణ్యత్వంతో ఉండే నన్ను ఎప్పుడు నిజంగా పాపం లోకరక్షణ కోసమే తిరిగేవాడు ఎక్కువ భాగం. లోకాల్లో ఎవరికైనా కష్టం వస్తే రక్షించడానికి వెడతాను. అటువంటి నన్ను బ్రహ్మచారిని మీరు హింసించి మాటలతో కుళ్ళబొడిచి ఈటుతో పొడిచి ఈ వర్ణశంకరపు పెళ్లి చేస్తారా పైగా. పోనీ ఆ పెళ్ళి ఏదో పోనీ ఏదో శుద్ధ సూత్రీయులు మంధనగ్రహారంలో అమ్మాయి అయితే కొంతలో కొంతనయ్యాం, తీసుకొచ్చి తీసుకొచ్చి పట్టుకొచ్చి చెంచు పిల్లలు నాకు అంటగడతారా, కొంచెమైనా మీకు మంచి మర్యాద లేదా, నన్ను ఇంత అన్యాయం చేస్తారా అని ఏడ్చాడు. అనగానే వసే దుర్మార్గురాల, ఆడపిల్లవి కన్యామణివి, ఈ బ్రహ్మచారిని నమ్మి మోసపోయి వాడితో పాటు పడుకున్నావు కాబట్టి వాడు ఎలాగో పెళ్లి చేసుకొని అంటున్నాడు, నిన్ను మాత్రమేనా ఇప్పుడు అమ్మవారికి బలిచ్చేస్తాం, చావు అని కత్తెత్తాడు ఆ రుద్రయ్య. అయితే నన్ను చంపేయి అయ్యా అంది. వాడు కత్తెత్తి ఆ పిల్లను నరకడానికి సిద్ధపడుతూ ఉంటే అప్పుడు మళ్ళీ నారదుడికి మనసు కరిగిపోయింది. అయ్యా బాబోయ్, నా కోసం ప్రాణత్యాగం చేస్తోంది ఈ బోయే పిల్ల పాపం, దీన్ని ఎలా వదులుతాం అనుకుని, మాయా నువ్వు చావద్దు, రుద్రయ్యో ఆవిడ చంపద్దు, వేసేయి మా ఇద్దరికి ముడి అన్నాడు. పూర్తిగా దిగిపోయాడు. ఇంకేముంది, చెంచు వాళ్ళ విధానం ఒకటి ఉంటుంది, అదేమిటో తెలుసా, కుడి చేతులు రెండు ఇలా కోసి ఆ రక్తం ఒకదాని మీద ఒకటి ఇలా నొక్కుతారనమాట. ఆడపిల్ల కుడి చెయ్యి, మగవాడి కుడి చెయ్యి కోసి ఆ రక్తం మీద నెత్తిళ్ళ పెట్టి నొక్కితే ఇద్దరు రక్తం ఒకటైపోయినట్టనమాట. ఇది రక్త సంబంధం అంటే. అసలు పెళ్ళి ఇలా చేస్తే వాడి జీవితంలో విడిచిపెట్టడానికి చేస్తాం. అందుకని ఇలా రక్త సంబంధం కలిపి ఈ చేతుల్ని తాడెట్టి కట్టి ఇది మూడు ముళ్ళు వీళ్ళేస్తారు. ఆ తర్వాత పూసలు పట్టుకొచ్చి నారదుని చేత ఆవిడ మెళ్ళలో వేయించారు. ఎడం చేత్తో వేయాలి, కుడి చేయి కట్టేశారు కదా, ఎడం చేత్తో మెళ్ళలో పూసలు దండి వేస్తే అది పెళ్ళి. ఈయనకి నెత్తి మీద ఏకలు పెట్టారు. ఇంతకాలం జటాజూటాలు, అందులో తులసీ పూసలు, రుద్రాక్షలు, ఊర్ధపుండ్రాలు, ఇవన్నీ ధరించిన ఈయనకి నెత్తి మీద ఈకలు పెట్టారు. గద్ద ఈకలు, అడవి కోడి ఈకలు, కాకి ఈకలు, కొంగ ఈకలు, బాతు ఈకలు, ఈకలు ఈ పేక చుట్టూ పెట్టారనమాట. ఇవి పెట్టుకుని ఇప్పుడు నారదుడు కూడా కుర్రు ఓహ కుర్రు అంటూ బయలుదేరతారు కదా మనకి జ్యోతిషం, కోయ జ్యోతిషం వాళ్ళలా అయిపోయాడు చక్క. అంటే ఈ సృష్టిలో చెంచు వాళ్ళు కూడా లక్ష్మీ స్వరూపాలు. అంటే ఏ జాతిని తక్కువగా చూడక అన్ని జాతులు సమానము, పరమాత్ముడికి అన్నీ ఒకటే కదటండి. అందుకే ఆయన చెంచు లక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు ఆ వంకతోటి మనకి చెప్పడం కోసం. మనం వ్యవహార రీత్యా మన ధర్మాల కోసం కొన్ని జాతులుగా వర్ణములుగా ఉండి ధర్మరక్షణ చేస్తున్నాం తప్ప, భగవంతుడు చేపగా, పందిగా, కూర్మముగా, చెంచుగా, నరసింహముగా ఒకటే ఒకటి ఈ సృష్టిలో ఉన్న పశువు పక్షి అన్నీ దానే అయ్యాడు. అందువల్ల మన పురాణాల్లో ఎప్పుడూ కూడా ఏ పక్షి మీద, ఏ జంతువు మీద, ఏ ప్రాణి మీద ద్వేషము లేదు, రాగము లేదు, అందరూ ఒకటే మనకి. ఇవాళ వీళ్ళంతా వచ్చి ఏదో అందరూ సమానత్వం అని చెబుతున్నారే, ఈ సమానత్వాన్ని మనకి కృష్ణుడు చేసి చూపించాడు, శివుడు చేసి చూపించాడు. భక్త కన్నప్ప లాంటి ఒక బోయవాడిని దగ్గరికి తీసుకుని వాడు పెట్టి కాల్చిచ్చిన పంది మాంసం తిన్నవాడు ఆయన. అందువల్ల మన దేవుడికి, మన వేదాలకి ఎప్పుడూ కూడా మనం వంక పెట్టలేం. మనం అందరినీ ప్రేమగా చూస్తాం, ఎవరిని ద్వేషంగా చూడం. అదే భారతీయ సంస్కృతి అంటే. మీరు చూడండి ఎక్కడైనా సరే అన్ని జాతులు అన్ని మతాలని సమానంగా చూడటం వల్లే విదేశాల నుంచి ఇతర మతాలు వచ్చి మన్నెత్తి మీద పడి కొంపలు ముంచుతున్నాయి. మన మంచితనం ఆసరాగా తీసుకుని వాళ్ళు ఎత్తిక్కి తైతక్కలాడుతున్నారు. ఈ విధంగా వివాహం చేసుకున్నాడు నారదుడు. చివరికి బోయవాళ్ళలో కలిసిపోయాడు. అప్పుడు ఆ చెంచుదర కాసేపు నాక ఈ చేతికట్లు విప్పి, ఈరోజు నుంచి మీ ఇద్దరు దంపతులు, ఒకటి గుర్తుపెట్టుకో, ఈ మాయను నేను ఎంతో జాగ్రత్తగా పెంచుకొచ్చాను. అసలు ఈ మాయ లేకపోతే మేము ఎవరం ఉండం. నిజంగానే మాయ లేకపోతే త్రిమూర్తులు కూడా ఉండరు. అందుకని ఏమన్నాడు, ఇది లేకపోతే మేము ఉండలేము, జాగ్రత్తగా చూసుకో. దీంతోపాటు మేము ఏం చేస్తామంటే ఇల్లడికము అని ఒకటి పెడతాం. ఇల్లడికము అంటే ఇల్లరికం కాదు, ఇల్లడికం అనగా కూతుర్ని ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేశాక ఆ కూతుర్ని రక్షించడానికి ఒక భావమతిని పంపుతారు. ఈ మాయకు ఒక అన్నగారు ఉన్నాడు, అన్నగారికి ఒక పెళ్ళం ఉంది, వీళ్ళిద్దరినీ నీ కూడా పెడతాం, వాళ్ళని నువ్వే పోషించాలి జాగ్రత్తగా, నువ్వేం చేస్తావో. వాళ్ళు కనుక నువ్వు మా అమ్మాయిని సరిగ్గా చూడటం లేదని చెప్పారా, నీ సంగతి చూస్తాం, వాళ్ళని కూడా జాగ్రత్తగా చూసుకో అని అప్పగించి ఒక గుడిసె అడవిలో ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక ఇక్కడ నుంచి నారద సంసారం ఏమి రాసేశారండి మహానుభావులు వేదవ్యాసులు వారు.